కలియుగం 4,62,000. దాన్ని 2తో గుణిస్తే 8,64,000 సంవత్సరాలు ద్వాపరయుగం. ఈ కలియుగాన్ని 3తో గుణిస్తే 12,96,000 సంవత్సరాలు త్రేతాయుగం. ఈ కలియుగాన్ని 4తో గుణిస్తే 17,28,000 సంవత్సరాలు త్రేతాయుగం. ఈ మొత్తం 4 యుగాలు కలిపితే 43,20,000 సంవత్సరాలు. దీన్ని ఒక మహాయుగము లేక చతుర్యుగ కాలం అంటారు. ఇలాంటివి 1000 గడిచాక బ్రహ్మగారికి పగలు పూర్తయి రాత్రి ఏర్పడుతుంది. అంటే 1,00,43,20,000 ఈ మానవ సంవత్సరాలు గడిచాక ఇంత వర్షం కురుస్తుంది. ఇక వర్షంలోనే బ్రహ్మగారు నిద్రపోతాడు. ఆయనకి వర్షం కురిస్తే కానీ నిద్రపోదు, మనలాగా బయట నిద్రపోలేడు, ఇంట్లో పడుకోలేడు. ఆయనకి భయంకర ప్రళయ వర్షం కురిసినప్పుడే నిద్ర వస్తుంది.
ఇంతకాలం మళ్ళంటే 1,00,43,20,000 సంవత్సరాలు ఆయన నిద్రపోతాడు. ఏకంగా ఈ మధ్యన ఎవడో అన్నాడు, గొడుగు తీసి మీరు కూడా వర్షంలో తడవచ్చు కదా, నేను తడిస్తే నాకు జలుబు చేస్తుంది, నేను చేయను, మానవ శరీరం ఇది. కానీ ఆయనకైతే జలుబు చేయదు, ఆయన నిద్రపోగలుగుతాడు, ఆయన నీళ్ళల్లో ఉంటాడు. శివుడు హిమాలయాల్లో ఉన్నాడంటే ఆయన ఉంటాడు, ఆయన శివుడు కాబట్టి. విష్ణు పాలసముద్రంలో నీళ్ళల్లో ఉన్నాడంటే ఆయన విష్ణు కాబట్టి ఉన్నాడు. ఆయన ఉన్నాడు కదా పాలసముద్రంలో, ఆయన మీరు కూడా ఓ చెరువులో పాలు వేసుకు పడుకోండి, ఇక తర్వాత పాలు వండు, నీళ్లు వండు, పెరుగు వండు, జీవితంలో పాలు పెరుగు అవసరం ఉండదు. కాబట్టి ఆయనతో మనం ఎలా కోరుచుకుంటాం, మనం భక్తులం, భక్తితో కొన్ని సాధించగలుగుతాం, అన్నీ సాధించగలిగితే ఈ భూలోకంలో నేను ఎందుకుంటాను, ఆయన ఎందుకుంటాడు. కాబట్టి ఆ మహానుభావుడు ఆ వర్షకాలంలో ఆ భయంకరమైన జలాలలో గాఢంగా నిద్రపోయి విష్ణు బొగ్గులో లీనమైపోతాడు. ఈ ప్రళయకాలంలో సముద్రంలో పూర్తిగా లీనమైపోయింది భూమి, భూమి లేకుండా అయిపోయింది. మళ్ళీ బ్రహ్మగారి 1000 చతుర్యుగముల కాలం నిద్రపోయి లేచాక పునఃసృష్టి వచ్చే కాలంలో ఎక్కడ ఉంది భూమి, ఎలా సృష్టి చెయ్యాలి అనుకున్నాడు ఆయన. ఆ కాలంలో సృష్టి చేయడానికి శ్రీ మహావిష్ణువుని భక్తితో ప్రార్థించాడు, స్వామి నేను నీ భక్తుణ్ణి, మళ్ళీ సృష్టి చేయడానికి నిద్రలోంచి లేచాను, కానీ భూమి కనపడడం లేదు, ఎక్కడ చూసినా నీరు తప్ప ఏమీ లేదు, కాపాడు అన్నట్ట. అప్పుడు ఆయన భూమిని నీకు ఇచ్చే ముందు ఎక్కడైనా జీవించే శక్తి కలిగిన కొంతమందిని సృష్టించు అన్నాడు. అప్పుడు ఆయన మనువులను, ప్రజాపతులను, మానసపుత్రుల్ని సృష్టించాడు. వాళ్ళని బ్రహ్మ మానసపుత్రులు అంటారు. బ్రహ్మగారి మనస్సు నుంచి, మన సంకల్పం నుంచి పుట్టారు కనుక బ్రహ్మ మానసపుత్రులు. నారదుడు, దక్షుడు వీళ్ళంతా మానసపుత్రులు, ప్రజాపతులు. అందులో సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు ఇలాంటి వాళ్ళంతా ఉన్నారన్నమాట. ఈ మహానుభావులంతా పుట్టారు. వీళ్ళందరూ పుట్టాక కశ్యప ప్రజాపతి నుంచి హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు పుట్టారు. అందులో హిరణ్యాక్షుడు అన్నవాడు భూమి పాతాళంలో ఉందని తెలుసుకున్నాడు, రసాతలంలో ఉంది, జలాల్లో అడుగునని అక్కడికి వెళ్ళిపోయి ఈ భూమిని తన వశం చేసుకుని అక్కడే క్రీడించడం మొదలుపెట్టాడు వాడు. అప్పుడు లోకశ్రేయస్సు కోసం బ్రహ్మగారి ముక్కు రంధ్రంలో నుంచి శ్రీ మహావిష్ణువు ఒక తెల్లని వరాహ రూపంలో పెట్టుకొచ్చాడు, శ్వేత వరాహ రూపంలో, తెల్లని పంది రూపంలో పెట్టుకొచ్చాడు. ఎంత సూక్ష్మ రూపం అండి అది. ఈ పువ్వు యొక్క రేకుని ఒక 1,000 ముక్కలు చేస్తే ఆ 1,000 ముక్క ఎంత సూక్ష్మంగా ఉంటుందో అంతకంటే సూక్ష్మంగా ఉన్నట్ట. అంటే కంటికి కూడా కనబడనటువంటి సూక్ష్మతమైన రూపంతో బయటకొచ్చాడు. రావడంతో మహారూపం ధరించాడు. భూమి ఆకాశాలు నిండిపోయేంత రూపం ధరించాడు. భూమిని రక్షించడానికి, భూమి ఎక్కడుందో వెతకడానికి, ఒకవేళ భూమి ఉంటే భూమి నుంచి ఆకాశం వరకు ఎంత ఉంటుందో రూపం, ఇంచుమించుగా అంత విశాల రూపం ధరించాడు. వెంటనే భక్తి శ్రద్ధలతో బ్రహ్మగారు, ఈ ప్రజాపతులు మొదలైన వాళ్ళు ఆయనకి నమస్కరించి, దేవా జతం జతంతే పరమేశ్వర అన్నారు. ఓ దేవా నీకు నమస్కారం, నీకు జయము కలుగుగాక, నీవు జయము తప్ప అపజయము ఎరక్కుండా ఉందిగాక, వెళ్ళి భూమిని మాకు అందించు అనగా ఈ శ్వేతవరాహమూర్తి సముద్ర జలాల్లోకి వెళ్ళి ఘోర యుద్ధం చేసి హిరణ్యాక్షుణ్ణి సంహరించాడు. అంత కథ ఇక్కడ అవసరం లేదు కనుక క్లుప్తంగా చెప్పారు. ఈ వరాహ అవతార ఘట్టము, హిరణ్యాక్షుణ్ణి వధించడం, ఇవన్నీ మీరు భాగవతాల్లో చాలా విన్నారు. ఇక్కడ వెంకటాచల మహాత్మ్యమే ప్రధానము గనక క్లుప్తముగా వరాహస్వామి వారు హిరణ్యాక్షుణ్ణి వధించాడు. వధించి గోళాకారంలో నల్లని బురద రూపంలో ఉన్న భూమిని కోర మీద పెట్టుకుని పైకి తీసుకొచ్చాట. ఆయన కోరలు తెల్లగా మెరిసిపోతున్నాయి. పందికి కోరలు ఉంటాయి, అందులో ఈయన సాక్షాత్ యజ్ఞవరాహమూర్తి అవటం వల్ల ఆ కోరలు మొత్తం సముద్రం అంతా వ్యాపించి తళ్ళ 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 మెరిసిపోతున్నాయి. ఆ దంతాల మీద పెట్టుకుని భూమిని పైకి తీసుకొచ్చాడు. ఆ దృశ్యం ఎలా ఉందో తెలిసిన, నీళ్లల్లోంచి పైకి రాగానే ఒక కోరకి ఇరుక్కుపోయింది పాప అది. అంత భూమండలము కూడా ఒక కోర మీద ఏదో అతుక్కుపోయి ఏదో గోటికి పువ్వురేకు గుచ్చుకుపోయినట్టుగా గుచ్చుకుపోయిందిట. ఈ పువ్వురేకు చూడండి, ఒక రేకు ఇలా గోరు గుచ్చుకుపోతే ఎలా ఉంటుందో అలా అయిపోయిందనమాట. అంత పెద్ద భూమి, ఇంతమంది మనం జీవించే ఈ భూమి, ఆ కోర మీద ఏదో ఇంత పెసరు ఉంది, మట్టి అంటుకున్నట్టు అంటుకుందిట. ఏదో బురదలో వర్షాకాలంలో బయటకెడితే వేలికి ఇంత మట్టి అంటుకుంటే ఎలా ఉంటుంది, అలా ఉందన్నారు. దాన్ని బట్టి ఆయన కోర ఎంత పెద్దది, ఎంత భూమి ఎంత సూక్ష్మమైపోయిందో ఆలోచించండి. భగవంతుడి విశ్వరూపం అంత గొప్పది. ఆ దృశ్యం చూసినటువంటి వాళ్ళు ఏమనుకున్నారు, చంద్రుడిలో మచ్చలం ఉందిటది. రాత్రిపూట పూర్ణిమ నాడు చంద్రుడిని చూడండి, చంద్రుడిలో చిన్న మచ్చ కనబడుతుంది, ఒక స్పాట్. శిశిలో చంద్రుడిలో ఒక కళంకం కనబడుతుంది, దాన్ని కొందరు కుందేలు అన్నారు, కొందరు జింక అన్నారు. ఏమైనా అది మచ్చ. చంద్రబింబంలో మచ్చ ఎలా ఉంటుందో తెల్లగా చంద్రుడిలో మెరిసిపోతున్న స్వామివారి కోర మీద భూమి ఎలా ఉంది. అందుకే భక్తజీదేవుడు ఏమన్నాడు, వహసి వపుషి ధరణి తవ లగ్న శశిని కళంక కళేవని మగ్న అన్నాడు ఆయన. శశిని అంటే చంద్రుని యందు కళంక కళ ఇవ మగ్న. ఒక మచ్చవలే, చంద్రుడిలో మచ్చ ఎలా ఉంటుందో అలాగా ధరణి నీ కోర మీద ఉన్నది. అప్పుడు చూసిన వాళ్ళకి అంత ఆశ్చర్యం కలిగిందట, ఆహా ఇది కదా ఈయన విరాట్ రూపము అని. బాగా ఒక లావుగా ఉన్న వ్యక్తి బక్క చిక్కిపోయి కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న పొట్టి పిల్లలు పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది, ఇంకా అదేనా పర్వాలేదు. ఇది ఎలా కాదట, అంత పెద్ద భూమి ఇంత సూక్ష్మం కంటే సూక్ష్మంగా మారిపోయి కోర మీద ఇరుక్కుపోయింది. ఆ తర్వాత దేవతలు ఎల్లవేళలా నీ కోర మీద మొయ్యవద్దు, నీళ్ల మీదే దాన్ని చదును చేసి పెట్టు అనగా నేలని భూమిని ఆ నీటి మధ్యలో నిలబెట్టి, సముద్ర ఈ భూమి నీ నీళ్లలోనే గిర్రును తిరుగుతూ ఉంటుంది, భూమి నీ సముద్ర జలముల లోపలికి పోకుండా జాగ్రత్తగా కాపాడు అని సముద్రుడికి అప్పగించి తన ఆధార శక్తితో నిలబెట్టాడు. ఇక అప్పటి నుంచి సముద్ర జలముల మీద ఈ భూమండలం ఉండడం మొదలుపెట్టింది. అందుకే చుట్టూతో సముద్రం ఉంటుంది భూమికి, మధ్యలో అలా భూమి నిలబడింది. తదనంతరం బ్రహ్మగారిని ఇక నీవు సృష్టి ప్రారంభించు అన్నట్ట. బ్రహ్మగారు సృష్టి మొదలుపెట్టాడు. ఈలోపు స్వామివారు కొంటివాడు గనక గరుత్మంతుడు పిలిచాడు, గరుడా దారుణిలో భూమి మునిగిపోయింది, నీటిలో ఈ దారుణి మునిగిపోయింది, ఈ భూమి నీటిలో మునిగిపోయింది, దాన్ని పైకి తీసుకొచ్చి రక్షించాను. ఈ రక్షించిన రూపం అందముగా ఎంత పూర్వం జనులకు ఆనందం కలిగించిన రూపం కాదు. ఒకప్పుడు నా రూపం పరమ సౌందర్య రూపం, ఆ రూపం చూడడానికి రెండు కళ్ళు సరిపోక బ్రహ్మాది దేవతలు వేల శిరస్సులు వేల నేత్రాలు ధరించి నా రూపాన్ని చూచారు. ఆఖరికి ఇంద్రుడు కూడా 1000 కళ్ళు కలిగిన వాడు అయ్యాడు నన్ను చూడడానికి. శివుడు లక్షలాది నేత్రాలు ధరించి నన్ను చూచాడు, అది నా రూపం. కానీ ప్రస్తుతం ఇది వరాహ రూపం, నా కళ్ళు ఎర్రగా చింతనిప్పుల్లో ఉన్నాయి, ముట్టే ఇలా పొడుగ్గా వేటుకొచ్చింది, కోరలతో జూలుతో చాలా భయంకరంగా వికృతాకారంతో ఉన్నది నా రూపం. ఈ రూపం చూస్తే నువ్వే తెలిసిపోతావు, ఇంకా నా భార్య లక్ష్మీదేవి ఆవిడ కూడా భయపడుతుంది ఈ రూపాన్ని చూస్తే. అందంగా ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంది, ఇప్పుడు రూపం మారిపోతే ఏ భార్య అయినా భర్తను గుర్తుపెట్టగలదా, కాబట్టి నేను వైకుంఠానికి రావాలి అనుకోవడం లేదు, కొంతకాలం భూమి మీదే ఉందామనుకుంటున్నాను. భూమి మీద నేను ఉండడానికి నాకు ఒక కొండ కావాలి. మన వైకుంఠంలో 7 కొండలు ఉన్నాయి, ఆ 7 కొండల్ని పెకలించి శిరస్సు మీద పెట్టుకుని భూలోకానికి తీసుకునిరా. మళ్ళీ చేతులతోటో లేకపోతే వీపు మీదో కాదు, నెత్తి మీద పెట్టుకో, ఎందుకంటే ఆ కొండలు అంత పవిత్రమైనవి, వాటిని తల మీదే పెట్టి తీసుకురావాలి, శిరోధార్యములవి. వెళ్ళి ఆ కొండలు ఇక్కడికి తీసుకురా. శ్రీ శేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యం. ఆ కొండలకి శ్రీపర్వతము, శేషశైలము, గరుడాచలము, వెంకటాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి, వృషాద్రి అని పేరు. వైకుంఠంలో ఈ పేర్లతో ఉండేవి ఆ కొండలు, ఏడు కొండలు. ఆ సప్త శిఖరాలని పెకలించి ఆ కొండల్ని నెత్తి మీద పెట్టుకొని, శిరస్సు మీద పెట్టుకొని ఇక్కడికి తీసుకురా. నేను సువర్ణముఖి నదీ తీరంలో ఉంటాను. అక్కడికి వచ్చాక నేను చెప్పిన చోట ఆ కొండలు భూమి మీద పెట్టాయి. అవి భూమిలో కంట పాతుకుపోతాయి, అక్కడే ఇరుక్కుని ఉంటాయి. కలియుగాంతం వరకు ఆ కొండలు అక్కడే ఉంటాయి. ఆ కొండల మీద కొంతకాలం నేను ఉండి ప్రజలను అనుగ్రహిస్తాను. వెళ్ళి ఆ కొండలను పట్టుకురా అనగానే గరుత్మంతుడు చిరునవ్వు నవ్వి, అదేవిడి స్వామి, అమ్మవారికి మీరంటే ఎంత ఇష్టం అండి, ఆవిడికి మీరంటే ప్రాణం, అందుకే ఆవిడని నిత్యానపాయిని అన్నారు. అనపాయిని అంటే విడిచిపెట్టనిది. లక్ష్మీదేవి ఎప్పుడు విష్ణువుని విడిచిపెట్టదండి, ఎప్పుడు వక్షస్థలం మీద ఉంటుంది, కనపడుతుంది, ఒక్కొక్కప్పుడు కనపడదు. శ్రీ వెంకటేశ్వరుడి దివ్యమంగళ విగ్రహం ఉన్నదే ఎక్కడ, తిరుపతిలో కొండ మీద. ఆ విగ్రహం వక్షస్థలం మీద లక్ష్మీదేవి అందులోనే ఉంటుంది, విగ్రహంలోనే నిక్షిప్తమయ్యి ఉంటుంది. అమ్మవారు అంటే ఆయనకి అతీతముగా ఉండదు, ఎప్పుడు ఆయనలోనే ఉంటుంది, ఆయనలో కలిసి ఉంటుంది. అందుకే అమ్మని అన్నపాయిని అనగా విడిచిపెట్టనిది. అందున నిత్య అనపాయిని, నిత్యానపాయిని ఎప్పుడు విడిచిపెట్టలేదట. ఏ భార్యాభర్తలైనా ఎప్పుడో ఒకప్పుడు కోపం వస్తే దూరం అవుతారు, కానీ లక్ష్మీదేవి
దూరమై కూడా వక్షస్థలం మీద అదృశ్య రూపంతోనే ఉంటుంది. అందుకే నిత్యానపాయిని అన్నారు. భార్యాభర్తలకి ఎంతో ఇష్టం అండి ఒకరంటే ఒకరికి. కానీ పురాణానికి వచ్చాక మగవాడు ఒక పక్కన, ఆడవాడు ఒక పక్కన గుర్తుపెట్టారు. ఏం చేస్తారు ఇప్పుడు, మా ఆవిడ నేను కూడా వక్షస్థలం గుర్తుపెట్టుకుంటానంటే ఎలా కుదురుతుంది, విష్ణువు కాబట్టి వక్షస్థలం మీద గుర్తుపెట్టుకున్నాడు.
మీరు ఎవడన్నా మీ ఆవిడ వక్షస్థలం మీద గుర్తుపెట్టుకుంటే మళ్ళీ ఇంటికి ఫోన్ చేయరు. కాబట్టి కొందరు మనకు ఎంత ఇష్టం ఉన్నా శివుడులాగా, అర్ధనారీశ్వరుడులాగా, విష్ణువులాగా వక్షస్థలం మీద బ్రహ్మలా నాలుగు మీద ఉంచుకుంటా ఉంటే ఎలా కుదురుతుంది. అలాగే ఉద్యోగం చేస్తున్నాడు ఒక ఆయన, కాబట్టి ఏం చేస్తాడు, భార్యమని ఇంట్లో పెట్టి ఆయన ఒక్కడో అడవలసిందే పొద్దున్నది సాయంత్రం దాకా. 24 గంటలు అతుక్కుని కూర్చోవడం మానవులకి కుదరదు. ఒకవేళ వీళ్ళు ఎంత ఇష్టపడినా ప్రభుత్వం ఒప్పుకోదు, ఉద్యోగం ఒప్పుకోదు, ఏదో కష్టం ఉంటుంది. భార్య అంటే ఇష్టం లేదు, కానీ ఎప్పుడు కలిసి ఉండడం కుదరదే. మానసికంగా తప్ప శరీరంతో పక్క పక్కన ఉండలేదు. మీరంటే మంచివాళ్ళు కనుక, ఐకమత్యంతో ఉండే మహాత్ములు కనుక, భార్య అంటే ప్రాణం పెట్టే ఉత్తములు వీళ్ళు కనుక, భర్తే లోకంగా బతికేవాళ్ళు వీళ్ళు కనుక, కొంచెం ఒకటి అరా ఇక్కడ స్త్రీ వేషాలు వేసుకున్న పురుషులు, పురుష వేషాలు వేసుకున్న స్త్రీలు పక్క పక్కన ఉంటే ఉండవచ్చు కాక కనుక. కానీ మొత్తం మీద మనస్సులో మాత్రం కలిసి ఉంటున్నారు, శరీరంతో కొంచెం దూరంగా ఉండాలి. అక్కడ విష్ణు అలా కాదు, శరీరముతో కూడా లక్ష్మిని విడిచిపెట్టాడు. లక్ష్మీదేవి కూడా అంతే, దూరంగా ఉండటం నటిస్తుంది, కానీ ఆయన వక్షస్థలం మీద ఉంటుంది. తిరుచారూరులో పద్మావతి ఉండొచ్చు, స్వామివారు కొండ మీద ఉండొచ్చు, కానీ విగ్రహంలోనే ఆవిడ కలిసి నిక్షిప్త అయ్యి ఉంటుంది. ఆవిడ శక్తి అటువంటిది, ఆ శక్తి మానవులమైన మనకు ఉండదు. అందుకని అమ్మని ఏమన్నారు, నిత్యానపాయిని అన్నారు. అటువంటి తల్లి నీ రూపం మారిపోతే నీకు దూరంగా ఉంటుందా? భూలోకంలో మానవులు వేరు, జుట్టు ఉన్నప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకుంది ఒక ఆవిడ, ఇప్పుడు జుట్టు విడిపోయి ఆయన బట్టకలు రగనిచ్చి ఇలా ఉంటాం అనుకోలేదని వదిలేసింది కోపం వచ్చి. అందుకోసం మధ్యన ఈ మధ్యన ఆయన ఎవరో 100,000 రూపాయలు పెట్టి ఆపరేషన్ చేసి నెత్తిపై దిక్కుమాల వెంట్రుకలు పొడిపించుకున్నట్టు. ఇక్కడ మళ్ళీ ఆ వెంట్రుకల్లో ఆవిడ చెయ్యిలా పోనిస్తే పీకు ఊడొస్తాయిట. అవి ఇవన్నీ కష్టాలండి మానవులకి. మానవుల లక్షణాలు అంటే రూపాన్ని చూసి మోహిస్తారు, రూపంలో తేడా వస్తే ఒకవేళ విడిచిపెట్టచ్చు. ఎక్కడో కొద్ది మంది నేను చెప్పేది, అందరూ కాదనుకోండి. కానీ లక్ష్మీదేవి అటువంటిది కాదే. నీవు ఏ రూపంలో ఉన్నా, వరాహ రూపంలో ఉన్నా, నరసింహ రూపంలో ఉన్నా, మత్స్య రూపంలో ఉన్నా, కూర్మ రూపంలో ఉన్నా, దివ్యమంగళ స్వరూపంతో ఉన్నా నిన్ను విడిచిపెట్టదు. కాబట్టి నీవు దయతో వైకుంఠానికి రా అనగా, నాయన ఇప్పుడు రానుగాక రానన్నాడు ఆయన. తరిగొండ వేంగమాంబ ఈ ఘట్టాన్ని తెలుగులో పద్య రూపంలో అనువాదం చేస్తూ అందమైన పద్యం రాసింది. అనఘ ఖగేంద్రనే నచటికిప్పుడు రాను, ధరణిపై బసించి దానవులను మర్దించి సుజనుల మన్నింతు, ఇక నీవు భోరున వైకుంఠపురము చేరి. నాయన ఎందుకు ఇది వాదోపోదాలు? యజమాని ఒక నిర్ణయం తీసుకుంటే సేవకుడు పదే పదే వద్దండి అని అనకూడదట. అందులో నువ్వు నాకు పరమసేవకుడివి, ఇష్ట సేవకుడివి, కాబట్టి నీకు కష్టమైనా నేను చెప్పారు కనుక చెయ్యి, నేను ఇక్కడే ఉంటాను. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఈ భూలోకంలో రాక్షసుల యొక్క బాధ పెరుగుతూ ఉంటుంది. నన్ను, రాముణ్ణి, కృష్ణుణ్ణి ఇలా నా అవతారాలను తిడతారు వాడు. ఇలాంటి పాపాత్ముల్ని దృశ్య రూపంలోనూ అదృశ్య రూపంలోనూ కూడా శిక్షించాలి. శిక్షించడానికి కొంతకాలం ఈ ఏడు కొండల మీద నివసిస్తాను. ఆ కొండలు వైకుంఠం నుంచి ఇక్కడికి తీసుకుని రా. వెంటనే వెళ్ళి లక్ష్మీదేవికి నచ్చజెప్పి పర్వతాలు ఎలా ఉన్నవాడు అలాగా ఆలస్యం చేయకుండా తీసుకురాసుమా, ఇక వాదించకనగానే అలాగే తండ్రి నీతో ఎక్కువ మాట్లాడకూడదు అని ఒక నమస్కారం చేసి, జ్ఞాని గనక భక్తుడు కనుక అనవసర వాదోపవాదాలు చేయకుండా రిమూవర్ బయలుదేరాడు. గరుత్మంతుడి వేగం ఎటువంటిది దాన్ని ఎవరూ వర్ణించలేరు. అసలు గరుత్మంతుడు ఇక్కడ మాయమయ్యాడు. వేగంగా ప్రయాణం చేస్తే ఆయన వేగమును చూడడానికి ఇంద్రుడు అక్కడికి వచ్చి కళ్ళు నులుచుకుపోయి చూడలేకపోయాడు. అంటే గరుత్మంతుడితో ఒక్కసారి రెక్కలలా అల్లార్చగానే ఆ గాలికి కళ్ళు మూసుకుపోయి ఇంద్రుడికి కూడా, దేవతలకి కళ్ళు మూతలు పడవండి. అందుకే దేవతలను అనిమిషులు అన్నారు. అవునా, మనం అంటే చితి మట్టిలా రెప్పలేస్తాం, కానీ ఇంద్రుడు అలా రెప్పపాటు ఉండదు. అలా గుడ్లు అప్పగించి చూస్తాడు. దేవతలకి ఈ రెప్పలు కంటి మీద పడవు. అందుకని వాళ్ళు ఏమన్నారు, అనిమిషులు, రెప్పపాటు లేనివాళ్ళు. మనమా అలా ఒక అరగంట కూర్చుంటే తర్వాత మా జీవితంలో నిద్రపోం. ఈ కళ్ళల్లో నానా చెత్త పడుతుంది, కళ్ళు మండుతాయి. అందుకని మనకున్న ఈ దుమ్ము, ధూళి మొదలైన వాటి నుంచి రక్షణ కలిగించడానికి రెప్పపాటు భగవంతుడు పెట్టాడు. స్వర్గంలో ఈ ధూళి ఉండదు కదా, డస్ట్ పార్టికల్స్ ఉండవు, కరోనా ఉండదు స్వర్గంలో, నరకంలో ఉంటుంది కానీ. అందుకనే స్వర్గానికి వెళ్ళాలని కోరుకుంటారు. ఇప్పుడు అందరూ వెళ్ళిపోకండి, నూరేళ్ళు నిండాక వెళ్ళాడు బాబు. ఇప్పుడే వెళ్ళిపోతే మాకు ఇంకా పద్మ పురాణాలు, ఇంకా ఎన్నో పురాణాలు, ఈ స్కంద పురాణం పూర్తవద్దు. అన్నీ విన్నాక వెళ్ళదు కానీ, ఏదో స్వర్గంలో బాగుంటుంది కానీ రెప్పపాటు అక్కర్లేదు కదా అనుకుంటే పాప స్వర్గం వాళ్ళు బాధపడతారు. తెనాలి రామకృష్ణుడు చాలా కొంటివాడు. శ్రీకృష్ణదేవరాయలు రోజున సభలో స్వర్గానికి వెళ్ళాలనుకుంటున్నాను, నాతో ఎంతమంది వస్తారంటే అందరూ చేయెత్తారు కదా. ఒక్క తెనాలి రామకృష్ణుడు మాత్రం చెయ్యి కిందకే పెట్టాడు. ఏ రామకృష్ణానికి స్వర్గం అక్కర్లేదంటే ఈ జనమంతా అక్కడికి వెళ్ళాక ఇక స్వర్గం ఎందుకంటే ఇక్కడే ఉంటాను నేను అన్నాడు. వీళ్ళంతా ఎక్కడికి వెళ్తే ఇక్కడ నరకం అవుతుంది, వీళ్ళంతా వెళ్ళిపోయి ఇక్కడ నేను ఒక్కడే ఉంటాను కానీ ఇదే స్వర్గం నాకు, మీరంతా పడి నేను ఇక్కడే ఉంటాను అన్నాడు. కాబట్టి అందరూ వెళ్ళిపోతే ఈ స్వర్గం కాస్త మళ్ళీ ఏమైపోతుందో తెలియదు శరీరంతో. అవునా, సరే ఏది ఏమైనప్పటికీ మనకి కంటి మీద రెప్పపాటు ఉండి తీరాలి, వాళ్ళకు ఉండదు. అటువంటిది గరుత్మంతుడి గురుతూ ఉంటే ఆ గాలికి రెప్పపాటు లేని ఇంద్రుడికి కూడా రెప్పపాటు వచ్చిందంటే ఆ గరుత్మంతుని రెక్కల నుంచి వచ్చిన గాలి ఎంత భయంకరం ఆలోచించాలి, అంత వేగంగా ఉంటుందన్నమాట. అక్షీణ కనక సన్నిభ పక్ష యుగోద్భూత ఘోర పవమాన మహావిక్షేప కంపిత అనేక క్షోణిధరేంద్రుడగుచు గరుడు వచ్చన్. ఆయన రెక్కలు బంగారపు రంగులో ఉంటాయి. ఈ బంగారపు రంగులో ఉండేటటువంటి రెక్కల్ని ఒక్కసారి పైకి కిందకి ఇలా ఊపితే అందులో నుంచి వచ్చిన గాలికి ఈ భూమి మీద ఉన్న కొండలు, గుట్టలు, సముద్రములు అన్ని కదిలిపోయాయిట. భూమి అంతా తద్దరిల్లిపోయిందిట, మొత్తం ప్రపంచమంతా కదిలిపోయిందన్నారు. గట్టిగా ఓ హెలికాప్టర్ మన పక్కన తిరిగితేనే ఆ గాలికి చెట్లు కదిలిపోతాయి, కొంచెం పైన ఎవడన్నా దబాదబా పరిగెడితేనే కిందకి దబదబా శబ్దం వచ్చి స్లాబ్ కదిలిపోతుంది. అటువంటిది గరుత్మంతుడు ఎగిరితే భూమి ఎలా ఉంటుందో ఆలోచించండి. అంతటి వేగముతో కన్ను మూసి తెరిచేలోపు అదృశ్యమైపోయి వైకుంఠానికి వెళ్ళిపోయాడు గరుత్మంతుడు. వెళ్ళగానే లక్ష్మీదేవికి నమస్కరించాడు. అమ్మా, శ్రీహరి వరాహ రూపంతో భూమిని ఉద్ధరించి భూమి మీదే కొంతకాలం ఉందాం అనుకుంటున్నాడు తల్లి. అందుకని ఈ వైకుంఠంలో ఉన్న ఏడు కొండల్ని పెకలించి శిరస్సును పెట్టి అక్కడికి తీసుకురమ్మన్నాడు. నువ్వు ఆయన రూపాన్ని చూస్తే జడుసుకుంటావట, భయపడతావట అనగానే ఆవిడ నవ్వి, స్వామివారు నన్ను అంత సామాన్యంగా చూశాడా, నేను ఆయన రూపానికి భ్రమ పడతానా, ఆయన శక్తికి లోబడ్డానా, ఆయన అందమైన రూపంతో ఉన్నా వికృత రూపంతో ఉన్నా ఏ రూపంతో ఉన్నా నేను ఆయన భార్యని, అసలు నేను లేకపోతే ఆయనకి శ్రీనివాసుడు అనే పేరు ఎక్కడ నుంచి వస్తుంది, శ్రీ నివాసముగా కలవాడు ఆయన. లక్ష్మీదేవి ఎప్పుడు వక్షస్థలం మీద ఉంటుంది కనుక శ్రీ నివాసుడు, నివాసం అంటే ఇల్లు, లక్ష్మీదేవి ఆయన్నే ఇల్లు చేసుకుంది. మనం అంటే ఒక బిల్డింగ్ కట్టుకుని ఉండాలి, లక్ష్మీదేవికి వేరే బిల్డింగ్ అక్కర్లా, ఆయన వక్షస్థలమే బిల్డింగ్. ఈ బిల్డింగ్కి ట్యాక్స్ కట్టక్కర్లేదు మున్సిపాలిటీ వాళ్ళకి, గ్రేటర్ మున్సిపాలిటీ వాళ్ళకి, లేకపోతే జీహెచ్ఎంసీకి వీళ్ళకి ఏం ట్యాక్స్ కట్టక్కర్లా. పైగా ఇదేదో కొంచెం ఎక్స్టెన్షన్ వచ్చింది, ఇది కొడతాం, పర్మిషన్ లేదు అనే ఇబ్బందులు లేవు, నీళ్ళు అక్కర్లేదు, పిల్లర్స్ వేయక్కర్లా, ఆ వక్షస్థలం మీద హాయిగా ఉందిట. ఈ వక్షస్థలం మీద నివసించడానికి ఒకటే ఒకటి ఖర్చు పెట్టాలి, ఏమిటి? భక్తి. ఇంకేం అక్కర్లా, నారాయణ 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 అంటూ భక్తితో ఆయన ప్రార్థిస్తే ఈ స్థలం కొనుక్కోవచ్చు. మిగతా స్థలాలు డబ్బు పెట్టుకుంటాం, ఇది డబ్బుతో కాకుండా కేవలం భక్తితో మాత్రమే కొనగలం. అటువంటి దివ్యస్థలం వక్షస్థలం మీద నేను ఉన్నాను కాబట్టి శ్రీనివాసుడు లక్ష్మీనివాసుడు ఆయన. రోజు ఆయన భక్తులు లక్ష్మీనివాస నిరవద్య గుణైక సింధో సంసార సాగర సముత్తర నైక సేతో అంటున్నారా లేదా? లక్ష్మీనివాస, లక్ష్మి నివాసంగా కలిగిన వాడ, నీ వక్షస్థలం మీద లక్ష్మీదేవి ఉంటుంది. గొప్ప, ఎప్పుడూ తరగని గుణములకు సముద్రుడు ఆయన. ఆయనలో అన్నీ మంచి గుణాలు ఉన్నాయి, సముద్రంలో రత్నాలు ఉన్నట్టుగా ఆయనలో గుణములు ఉన్నాయి. అందుకే గుణైక సింధుడు ఆయన. సింధు అంటే సముద్రం, మహాగుణములకు నిలయమైన సముద్రం అంటే ఆయన, గుణసముద్రుడు ఆయన. లక్ష్మీదేవి ఉండడం వల్ల ఆయనలో గుణాలు ఉంటున్నాయి అని అంతరార్థం. గుణాలు ఉండడం వల్ల ఆయన ఏం చేస్తున్నాడు? సంసార సాగర సముత్తర నైక సేతు అయ్యాడు. సంసారం నుంచి మనల్ని తరింపజేస్తున్నాడంటే కారణం లక్ష్మీదేవి ఆయన పక్కన ఉండడమే. లక్ష్మి లేని విష్ణువు మనకు ముక్తినివ్వడం. ఎందుకని? లక్ష్మీదేవి మోక్ష లక్ష్మి రూపంలో ఆయన దగ్గర ఉంది. ఏమిచ్చినా లక్ష్మి ఇవ్వాలండి. ఆయన లక్ష్మీదేవిని పక్కన పెట్టుకుని ఆవిడ ద్వారా మనకు అన్ని ఇప్పిస్తాడు. శుద్ధ లక్ష్మి ఆవిడ, మోక్ష లక్ష్మి ఆవిడ, గృహలక్ష్మి ఆమె, ఇంట్లో భార్యామణి లక్ష్మీ స్వరూపమే. మీ ఇంట్లో ఏమున్నా అది లక్ష్మీ స్వరూపమే. కాబట్టి లక్ష్మి లేని విష్ణువు లేడు, విష్ణువు లేని లక్ష్మి ఉండదు. అటువంటిది నేను ఆయన వికృత భయంకర రూపమునకు జడిసి దండం పెడతానా? ఏమైనా ఆయన దగ్గరే ఉంటాను. సరే అయ్యింది, ఏదో అయ్యింది, మా స్వామివారు భూలోకంలో ఉంటానంటున్నాడు కాబట్టి ఆయన కోసం నేను దిగి వస్తాను. ఆయన నా కోసం వైకుంఠానికి రాకపోతే నేనేం చేయాలి? ఆయన కోసం భూలోకానికి రావాలి. పూర్వం పతివ్రతలు ఉండేవారు, వాళ్ళు ఏం చేసేవారు? భర్త గారు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోయేవారు. భర్త గారు అమెరికాలో ఉంటానంటే అక్కడికి పోయేవారు. బెంగళూరు అంటే బెంగళూరుకి వెళ్ళేవారు. అలాగే వైకుంఠంలో ఉన్న ఆవిడ, మా స్వామివారు భూలోకంలో ఉంటున్నాడు కనుక నేను భూలోకానికి వెళ్ళిపోతున్నాను అన్నది. గరుడ, ఈ కొండలు ఏడు పెకరించి నీ శిరస్సును పెట్టుకో, అప్పుడు నేను ఆ కొండ పైన కూర్చుంటాను అనగానే ఇంతలో నీళ్లాదేవి వచ్చిందండో. నీళ్లాదేవి వచ్చి, లక్ష్మి నీవు లేకపోతే నేను మాత్రం ఎలా ఉంటాను, స్వామితో పాటు నేను అక్కడే ఉంటాను, నేను వస్తాను అన్నది. చివరికి శ్రీదేవి నీళ్లాదేవి ఇద్దరూ కలిసి కొండల మీద కూర్చున్నారు. ఆ కొండల్ని గరుత్మంతుడు పెకలించి శిరస్సును పెట్టుకున్నాడు. పెట్టుకుని అక్కడి నుంచి మహావేగంగా భూలోకానికి వచ్చేసాడు. స్వామివారు సువర్ణముఖి నది తీరంలో ఉన్నారు. అప్పటికే సువర్ణముఖి నది అక్కడ ఉన్నది, దానికి ఉత్తర దిగ్భాగంలో ఖాళీ స్థలం ఉంది, అక్కడ ఈ కొండలను పెట్టన్నాడు ఆయన. అందుకే సువర్ణముఖికి ఉత్తర భాగంలో ఉంటాయి ఆ పర్వతాలు. ఆ పర్వతాలే ఈనాడు మనం చూస్తున్న సప్తగిరులు, ఏడు కొండలు. వైకుంఠము నుంచి భూలోకమునకు వరాహావతారంలో స్వామివారు గరుత్మంతుడి ద్వారా తెప్పించారు. అందుకే ఆ కొండల మీద కడుగు పెడుతున్న వాడు అనుక్షణం జాగరూకులై ఉండాలి. ఇది వైకుంఠం నుంచి వచ్చిన కొండలు. ఈ కొండల మీదకి పవిత్రంగా వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక పిచ్చివేషాలు అయ్యకూడదు. నడుస్తున్నంతసేపు భక్తితో వెళ్ళాలి. కొంతమంది చెప్పులు లేకుండా వెళ్ళి ఆరోగ్యవంతులు ఉంటారు, కానీ షుగర్ పేషెంట్లకు అది ఇబ్బంది. అందుకే చెప్పులు వేసుకున్నప్పుడు కూడా వాళ్ళు ఏమనుకోవాలంటే, భగవంతుడా నీ మీద కాళ్ళు పెడుతున్నాం, మమ్మల్ని రక్షించాలో దండం పెట్టుకుని ఎక్కాలట. కొండ మీద మలమూత్రాలు విసర్జించవలసి వస్తుంది కదా, తప్పదు కదా, అక్కడికి వెళ్ళాక మానవులం కదా, మరి అప్పుడు ఏం చేయాలి? భగవంతుడికి అనుక్షణ నమస్కారం చేయాలి. అందుకే కొండ మీద ఉన్నంతసేపు గోవింద గోవింద అంటే మీ పాపాలన్నీ కూడా ఏమంటే పోయిందా పోయిందా అని ఒక్కొక్క పాపం పారిపోతాయి. గోవింద అంటే పాపం పోయిందా, ఇంక రమ్మన్నారా? అందుకని మనం వెళ్ళాలి, అన్ని పనులు చేయాలి, కానీ మన శరీరం నిలబడే పనులు చేయాలి. పాపిష్టి పనులు అక్కడ చేయకూడదు. చేసిన పాపం ఎప్పుడొక్కడు అనుభవించాలి. అందరూ ఒకేసారి చావరు, అందరూ యాక్సిడెంట్లోనే చావక్కర్లా. ఏదో ఒకనాడు చేసిన పాపములకు భయంకర నరకాల పాలై అలమటించి మరణిస్తారు, తెలుసునండి. మనం చేసిన పాపాలన్నీ ఆరోగ్యంగా ఉన్నప్పుడు, కొంత పుణ్యం పూర్వపుణ్యం ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా కొంతకాలం అనుభవిస్తాం ఇక్కడ సుఖాలు. మీరు ఒకసారి ఆలోచించండి, హిరణ్యాక్షుడు తొందరగా చచ్చిపోయాడు, కానీ హిరణ్యకశిపుడు 100 సంవత్సరముల కాలం భోగాలు అనుభవించాడు. అంతకాలం దేవతలు కష్టపెట్టాడు, కారణం వాడు తపశ్శక్తి ఉంది. 100 ఏళ్ల తర్వాత చీల్చి పారేశాడు సార్. కాబట్టి మన పూర్వజన్మ పుణ్యం కొంతకాలం ఉన్నంత వరకు దేవుడిని తిట్టినా ఇంకోటి తిట్టినా పిచ్చిబాబుడు వాగినా వెంటనే కష్టాలు రావు, కానీ ఈ పుణ్యం క్రమంగా పోతుంది. రావణాసుడు తవ్వడానికి ఎంతకాలం పట్టింది? ఆ తర్వాత అనుభవిస్తాడు ఎలాగో వాడు పాపాలు. వాడు నరకాసురుడు ఎంతకాలం బతికాడు, ఎంతమంది ఆడవాళ్ళు బాధ పెట్టాడు, ఆ పాపం కన్న తండ్రి చేతిలో చచ్చి అనుభవించాడు. కృష్ణుడు వచ్చి స్వయంగా చక్రంతో నెరిగి చంపిపారేశాడు. సత్యభామ సంపలేశండి, సినిమా కథలతో వదిలేయండి, సినిమాలు బాగానే ఉంటాయి, చక్క సరియా నాతో అని పాడటానికి అందంగా ఉంటుంది, అద్భుతం. కానీ స్వయంగా కృష్ణుడి చంపి పారవేశాడు చక్రంతో, ఆ నీచక్రముడి తల నరిగి పారవేశాడు. అందువల్ల ఒకటి మాత్రం గుర్తుపెట్టుకుందాం, సప్తగిరులు వైకుంఠము నుంచి వచ్చిన దివ్య పర్వతములు, ఆ పర్వతం మీద ఉన్నంతకాలం భగవద్భక్తి ఉండాలి, న్యాయం ఉండాలి, ఎంతో కొంత ధర్మం ఉండాలి, సత్యం ఉండాలి, వీలున్నంత వరకు అక్కడ అపవిత్ర కార్యాలు చేయకుండా ప్రయత్నించాలి. కొన్ని మన చేతిలో నేను చేయవలసి వస్తే మాత్రం అప్పుడు దండం పెట్టాలి, కానీ మద్యం మాంసం ఈ రెండు పూర్తిగా నిషేధం. అందులో ఆదివారం మరీ నిషేధం. బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని నాశనం చేయాలంటే ఏం చేయాలని ఆలోచించారు, చాలామంది ఉన్నారు అక్కడ ఇలాంటి వాళ్ళు, కొంతమంది తయారయ్యి ఆదివారము నాడు మద్యం తాగినా మాంసం తిన్నా సర్వనాశనం అయిపోతుంది ఆ జాతి, ఆ దేశంలో రోగాలు వస్తాయి, దరిద్రం పట్టుకుంటుంది. దరిద్రం అంటే డబ్బులు దరిద్రం కోసమా, మానసిక దారిద్ర్యం అశాంతి దారిద్ర్యం పట్టుకుంటాయి. కాబట్టి ఆదివారం నాడు సెలవులిద్దాం అని ఆదివారం సెలవిచ్చి దిక్కుమాల పుస్తకం చేతిలో పెట్టి ఈరోజు మీ అందరి చేత చేపలు మాంసం మద్యం తాగేలా చేశారు. దీనివల్ల ఇన్ని అనారోగ్యాలు, దీనివల్ల ఇన్ని అనర్థాలు, ఒక్క ఆదివారం పనికిరాదు. ఎప్పుడైనా పర్వాలేదట, ఆఖరికి తినకూడని పర్వదినాల్లో మాంసం తిన్నా మద్యం తాగినా రాని పాప ఒక్క ఆదివారం నాడు వస్తుంది, మద్యం తాగితేనే మాంసం తింటే. అందుకే ఆమిషం మధుపానంచ మాంసము మద్యపానము భానువారం నాడు నిషేధము. అంత పవిత్రమైన దినం రోజున మన అందరం తాగేలా తినేలా చేసి మనకి తద్దినం తెచ్చిపెట్టారు వాళ్ళు. చూసారా, ఈ బొట్లో పడిపోయాం మనం. కాబట్టి మీరు కూడా ఎంత వ్యసనపరుడైనా ఈ ఒక్కరోజు వదిలి శనివారం పుచ్చుకోండి పర్వాలా. శనివారం ఎంత దోషం కాదు, ఆదివారమే దోషం. సోమవారం ఎంత దోషం కాదు, అంటే పూర్తిగా మానేయమని చెప్పలేక ఒకేసారి మానమంటే కష్టం కనుక ఈ తాగుడు వాళ్ళు ఈ మాంసం వాళ్ళు ఇంకో రోజుకు మర్చుకోండి. ఆఖరికి శివరాత్రి నాడు తిన్నా కూడా భగవంతుడు క్షమిస్తట, కానీ ఆదివారం అయితే క్షమించట. అలాగని శివరాత్రి తినమని తాగమని కాదు, మళ్ళీ ఇది అడ్వాంటేజ్గా తీసుకోమని కాదు, అంటే ఆ రోజు చేసినప్పటికీ క్షమిస్తాడు, ఎక్సెప్ట్ ఆదివారం. ఆదివారమే నిషేధం. దీన్ని శనివారానికి ఇంకో రోజుకో మార్చుకోండి. ఏమండి మేము తినాలనుకుంటున్నాం అనుకుంటే పోనీ ఒక రోజు ముందుకు రాసి మార్చుకోండి, ఒక ఆదివారం మానేస్తే మీకు వచ్చే నష్టం ఉంది ఏమీ లేదు, మన భ్రమ తప్ప. ఉపవాసం ఉండాలంటే మీరు ఎంత కఠినంగా ఉంటున్నారు, అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడు ఎంత అద్భుతమైన నియమనిష్టలతో ఉంటున్నారు, లేక వెంకటేశ్వరుడి దీక్షలో ఉన్నప్పుడు ఎలా ఉంటున్నారు, అమ్మవారి దీక్షలు వహించినప్పుడు ఎంత బాగా ఉంటున్నారు, 45 రోజులు దీక్షలో ఉన్నప్పుడు వాటి జోలికి వెళ్లకుండా ఉండగలుగుతున్నారా లేదా. అలాంటప్పుడు ఈ ఆదివారం రోజులు ఇంకో రోజుకు మార్చుకోవడం వల్ల మనకు వచ్చే నష్టం ఏంటండి. కఠోరంగా ఉండండి శాసనాల దగ్గర, శాస్త్రాల దగ్గర. కాబట్టి ఎందుకు చెబుతున్నానంటే, పరమ పవిత్రమైన వైకుంఠము నుంచి భూలోకములకు దిగి వచ్చిన దివ్యమైన పర్వతములవి, ఆ పర్వతములు సాలగ్రామ శిలలు, వైకుంఠ క్షేత్రానికి మారురూపమది. అందుకే అన్నమాచార్యుడు కట్టెదుట వైకుంఠము కాణా చెయ్యిన కొండ అన్నాడు. అది వైకుంఠం కట్టెదుట అన్నాడు, కడు ఎదుట, నీ ఎదురుకుండానే ఉందిరా, ఎక్కువ దూరం వెళ్ళక్కర్లేదురా, ఇదే వైకుంఠం రా అన్నాడు. ఆ పర్వతాలు రాగానే కొండ నుంచి కిందకి దిగి వచ్చే లక్ష్మీదేవి వరాహస్వామికి నమస్కరించి, ఇంత అందంగా ఉన్నావు, నువ్వు అందంగా లేవని నువ్వు ఎలా అనుకుంటున్నావు అందుట, సైకలాజికల్ ప్రాబ్లం ఏమో స్వామి, కానీ నాకు మాత్రం అందంగానే ఉన్నావు అనగానే నవ్వి, నీ సంగతి నాకు తెలియదా, మన ఇద్దరం ఎప్పుడు ఒకరినొకరు విడిచి పొరపాటు ఒక క్షణం ఉండగలమా. అయినప్పటికీ భూలోకవాసుల్ని అనుగ్రహించడానికి ఇక్కడ కొంతకాలం ఉండడానికి నేను ఈ నాటకం ఆడాను. ఓహో, నీతో కూడా నీళ్ళ కూడా వచ్చింది, ఇంకా నీవు నేను నీళ్ళ అందరం ఇక్కడుంటే ఈ భూలోకంలో మనల్ని దర్శించుకున్న వాళ్ళకి కొరత ఏముంటుంది అన్నాడే అని కొండ మీద అడుగుపెట్టాడు. అందుకే మొదట వెంకటాద్రి వరాహస్వామికి నిలయమది, మొదట వరాహస్వామి వచ్చాడు, ఆ తర్వాత నరసింహావతారంలో నరసింహస్వామి వచ్చాడు, అందుకే అది నరసింహక్షేత్రం అయింది కొంతకాలం పోయాక. ఆ తర్వాత ఏ అవతారంలో అయినా అన్ని అవతారాలు అక్కడికి వచ్చాయి, రాముడు అక్కడ ఉన్నాడండి, కృష్ణుడు అక్కడికి వచ్చాడు ద్వాపర యుగంలో, ఇప్పుడున్నవాడు శ్రీకృష్ణ పరమాత్మ. ద్వాపర యుగంలో చిట్ట చివరిలో కృష్ణుడు శరీరం విడిచిపెట్టి ఆ శరీరమునే స్వయముగా వెంకటేశ్వర విగ్రహంగా మలుచుకున్నాడు. అందుకని వరాహ వెంకటేశ్వరుడు, నారసింహ వెంకటేశ్వరుడు, తదనంతరం వామన వెంకటేశ్వరుడు, పరశురామ వెంకటేశ్వరుడు, దశరథరామ వెంకటేశ్వరుడు, కృష్ణ వెంకటేశ్వరుడు అని వెంకటేశ్వరుడు విగ్రహములు తరచుగా మారుతూ ఉంటాయట. ఇప్పుడున్న వెంకటేశ్వరుడు కృష్ణ వెంకటేశ్వరుడు అన్నమాట. కాబట్టి లోపల ఆనంద నిలయంలో ఉన్న విగ్రహం యుగయుగములుగా ఒకే విగ్రహం ఉండడంలా ఆయా యుగాల్లో ఆ లోపల స్వామివారు మారుతూ ఉంటాడు, మళ్ళీ మన కోసం కొత్త రూపం ధరిస్తూ ఉంటాడు.